హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మీరందరు వచ్చినందుకు ఎంతోసేపు వచ్చేప్పటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. యాక్చువల్లీ నేను టైం కొద్దిగా మిస్ అయిపోయింది చూసుకోవడం, ఎందుకంటే మధ్యలో కరెంట్ పోయింది స్టార్టింగ్లో, అందుకే కొంచెం హిందీ క్లాస్ చూసుకోలేదు నేను, ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. సో మనం ఈరోజు చర్చ ఆరంభిద్దామంట. ఈరోజు మనం ముఖ్యంగా చూసేది కాలం యొక్క ప్రభావం, దాని లక్షణాలు, దాని ప్రభావం ఎలా ఉంటుందో దాని గురించి చర్చించాము. ఇక్కడ వస్తుంది మనకు చర్చ. మనకి ఈరోజు విదురుడు అడుగుతాడు దాని గురించి సంబంధించిన ప్రశ్న మైత్రిమునికి. 3వ స్కందం 10వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకుందాం. సో ముందుగా మంగళాచరణ చేసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనా శలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం జాగ్రజాతం సహగన రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. సో అందరికి స్వాగతం ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మనం ఈరోజు విదురుడి యొక్క ప్రశ్న నుంచి ఆరంభిద్దామంట. ఒక్క ప్రశ్న అడుగుతాడు విదురుడు, దాని గురించి ఇప్పుడు ఈ అధ్యాయం వచ్చే అధ్యాయం కూడా నడుస్తుంది. సో చూద్దామంట, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. విదుర ఉవాచ యతాత్త బహురూపస్య హరేరద్భుతా కర్మణః కాలాక్యం లక్షణం బ్రహ్మన్ యతా వర్ణయానః ప్రభో. తో ఇక్కడ విదురుడు మైత్రేయముని ఏమడుతున్నాడంటే, హే ప్రభు యథా వర్ణయ నః ప్రభో, హే ప్రభు మీరు ఎంతో గొప్ప మహాపండితులు, నాకు దయచేసి వర్ణించండి. దేని గురించి? కాలాఖ్యం, ఆ అద్భుత కాలాఖ్యం, అద్భుత కర్మణ హరేర్ అద్భుత కర్మణ, ఎంతో అద్భుతమైన కార్యాలు చేసే హరి, బహురూపస్య ఎన్నో రూపాల్లో ధరించి భగవంతుడు రకరకాల అద్భుత కార్యాలు చేస్తుంటాడు. అందులో ఒక అద్భుత రూపమే ఈ కాలరూపం. కాలాఖ్యం లక్షణం, దాని లక్షణాలేంటి? ఈ యొక్క అద్భుత రూపం భగవంతుడిది కాలరూపంలో, దాని యొక్క లక్షణాలు, ఆయన చేసే కార్యాలు ఈ కాలం ద్వారా, దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవంతుడు ఒక గొప్ప నటుడు, ఆయన దీని ద్వారా ఏం చేస్తున్నాడు, ఈ కాలం ద్వారా ఏం చేస్తాడు కార్యాలు, ఆ విషయాలన్నీ కూడా నాకు విస్తృతంగా తెలియచేయండి అని ఇక్కడ విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ కాలం కూడా ఒక చాలా ప్రభావితమైనది సమయం, మన సమయం ప్రభావం చాలా మందికి అర్థమై ఉంటుంది. ఇప్పటివరకు జీవితంలో ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, అది పరివర్తన చెందడానికి, పెరగడానికి, ఉన్నతి చెందడానికి, తర్వాత వినాశనానికి కూడా. కరెక్ట్ సమయంలో ఆ వినాశనం అనేది జరుగుతుంది. అది అణు స్థాయిలో, అటామిక్ డిజల్యూషన్, అటామ్ స్థాయిలో కానీ ప్రతి వస్తువుకి ఒక లైఫ్ టైం ఉంటుంది. అవునా? మీరు ఒక బండి కొన్నారనుకోండి, దానికి లైఫ్ టైం ఉంటుంది. మీరు లేకపోతే మొబైల్ తీసుకున్నారనుకో, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు మా అంటే పనిచేస్తుంది. తర్వాత. సో ప్రతిదానికి ఒక టైం అనమాట, లైఫ్ టైం. ఈ టైం తర్వాత ఇంకా అది అంతే. సో దాన్ని నాశనం అయిపోతుంది. అణు ఆటమ్స్ అంటే ఏ ఆటమ్ కూడా ప్రతిదాన్ని ఫంక్షనింగ్ కూడా అన్ని కూడా మెల్లిమెల్లిగా డిస్ట్రాయ్ అవుతాయి. అంటే అటామిక్ లెవెల్లో ఒకటి సమయానుసారంగా జరుగుతుంది, పరివర్తన కానీ నాశనం కానీ అంతిమంగా. అంటే ఈ భౌతిక సృష్టికి సంబంధించి ఆధ్యాత్మికం, ఆత్మ అది ఎప్పుడు నశించిపోదు మనకు తెలుసు, సమయంతో దానిపైన ప్రభావం లేదు. కానీ భౌతికంగా సమయం భౌతిక జగత్తులో చాలా ప్రభావశాలి సమయం. సో అంతేకాకుండా అలాగే ఒక మొత్తం సృష్టి కూడా, అవునా, కరెక్ట్ ఒక సమయంలో మొత్తం సృష్టిలో ప్రళయం వస్తుంది, ఆ సమయంలో సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది. అది కాలం, ఆ కాలం అయిపోగానే నాశనం. హరే కృష్ణ. సో మనకి ఇంటర్నెట్ ఉందనుకుంటాను, కరెంటు పోయింది వస్తుంది, హోప్ సో థింగ్స్ ఆర్ ఫైన్. సో ఇక్కడ ఈ విధంగా కాలానుసారంగా మన భౌతిక సృష్టిలో ఒక అణులో కానీ, ఆటంలో కానీ, పరమాణులో కానీ, లేకపోతే మన శరీరంలో కానీ మార్పులు, చేర్పులు, ఫైనల్గా నాశనం అనేది జరుగుతుందన్నమాట సమయానుసారంగా. దాన్ని ఎవరు ఆపలేరు. సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ సమయ అనుసారంగా జరుగుతున్నాయి, అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట మనకి. అందుకనే ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ సమయం ద్వారా భగవంతుడు ఎన్నో కార్యాలు చేస్తాడు ఇక్కడ సృష్టిలో, ముఖ్యంగా భౌతిక సృష్టిలో. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు మైత్రేయ ముని చెప్తాడనమాట వచ్చే శ్లోకం నుంచి. సో నెక్స్ట్ మూడు శ్లోకాలు ముఖ్యంగా లక్షణాలు ఉంటాయి, 11, 12, 13. దాని తర్వాత కాలం ద్వారా జరిగే వినాశనం ఎలా ఉంటుందనేది కొంచెం శాంపిల్ మనకి 14వ శ్లోకంలో ఉంటుంది. 15, 16, 17 వచ్చేసి కొంచెం సర్గ, అదొక సృష్టి రచన గురించి అక్కడ చర్చించబడుతుంది. సో మనము ఇంకా ఎక్కువగా సమయం గురించి యాక్చువల్లీ మైత్రేయ ముని వచ్చే అధ్యాయంలో చెప్తాం. అప్పుడు ఇంకా ఎలా సమయం క్యాలిక్యులేట్ చేస్తాం, ఒక నిమిషం అంటే ఏంటి, ఒక క్షణం అంటే ఏంటి, ఒక గడియ అంటే ఏంటి, అన్నీ క్లియర్గా వర్ణించబడతాయి. భగవంతుడి, సారీ, బ్రహ్మదేవుడి కాలమానం, లేకపోతే దేవతల కాలమానం, మనుషుల కాలమానం, అన్ని గ్రహాల కాలమానం, ఈ సంవత్సరం అంటే ఏంటి, అన్నీ కూడా డీటెయిల్గా వర్ణించబడతాయి. అవన్నీ మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దామంట. అది నెక్స్ట్ నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోద్ది. ఈరోజు మనం 17 వరకు చూస్తే శ్లోకాలు, రేపు ఈ యొక్క అధ్యాయం పూర్తయిపోతుంది మనకి. మైత్రేయ ఉవాచ గుణ వ్యతికారాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్త ఉపాదానం ఆత్మానం లీలయా స్రజత్. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మైత్రేయ ముని ఇప్పుడు, ఈ కాలం ఏదైతే ఉందో ఇది మూడు గుణాలు పంచేయడానికి ఒక ముఖ్యమైన కారణం. అంటే సరైన కాలంలో సరిగ్గా గుణాలు, కాలానుగుణంగా యాక్చువల్లీ గుణాలు కాలానికి అనుగుణంగా గుణాలు పనిచేస్తాయి అన్నమాట. సో ఈ కాలం అనేది భగవంతుడి ఒక చెప్పాలంటే ఇక్కడ అవ్యక్త రూపం. అది మళ్ళీ మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి, ఇప్పుడు చూద్దాము. సో భగవంతుడి యొక్క రూపమే ఇది. భగవంతుడి ఆధ్వర్యంలో భగవంతుడికే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక నిమిత్తమై భగవంతుడు ఈ కాలం ద్వారా, కాలం నుంచి ఎన్నో విషయాలు ఇలా ప్రకృతిలో, ప్రకృతిని లేకపోతే మూడు గుణాలని ప్రభావితం చేసి పనిచేసేలా చేస్తారు. ఆ విధంగా ఈ సృష్టికి సంబంధించిన ఎన్నో లీలల్లో, ఆయన సృష్టి రచన ప్రళయ పాలన లీలల్లో సమయం అనేది ఒక ముఖ్యమైన భూమికని పోతుంది. సో ఇది అనంతమైన కాలం, దీనికి ఏమాత్రం కానీ ఇది ఒక భగవంతుడి ఒక ఉపాదానం, ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఉపాదానం సంస్కృతంలో కూడా అదే శబ్దం ఉంది. సో ఈ కాలంని మనం చూడలేము, కానీ కాలం ద్వారానే భగవంతుడు ఎన్నో కార్యాలు భౌతిక సృష్టిలో చేస్తారు. సో ఈ కాలం గురించి ఏవైతే విషయాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు, లైక్ భాగవతంలో కానీ మన శాస్త్రాల్లో కానీ, ఈ రోజు వైజ్ఞానికులు కూడా దాంతో అంగీకరిస్తున్నారు, అవును మీ శాస్త్రాల్లో చెప్పింది కరెక్టే అని. ఇంకా వేరే గ్రంథాల్లో కూడా ఈ విషయాలు చెప్పారు. హెబ్రూ లిటరేచర్, హెబ్రూ గ్రంథాల్లో కూడా రాశారన్నమాట ఈ కాలం అనేది భగవంతుడి యొక్క రూపమే అని, ప్రతినిధి అని. సో ఈ కాలం ద్వారానే అన్ని మెజర్ చేయబడతాయి, కొలచబడతాయి. మన కార్యాలు, మన ఇంద్రియాల ద్వారా జరిగే కార్యాలు, దీని ద్వారానే మనము ఆ కాలము అతీత వర్తమానం లేకపోతే భవిష్యత్తు అని మూడు వర్గాలుగా కాలాన్ని మనము విభజించుకుంటాం కదా. ఎందుకు? కాలానుసారంగా జరిగిపోయిన వాటిని అతీతమని, జరుగుతున్న వాటిని వర్తమానమని, జరిగే వాటిని భవిష్యత్తు అని, అవన్నీ కాలానుసారంగానే మనము డివైడ్ చేసుకుంటాం. అవునా? అంటే కాలం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అన్నమాట. చాణక్య పండితు ఆయన అంటాడు, ఒక్క క్షణమైనా సరే కాలం వృధా చేశారనుకోండి, ఒక్క క్షణం కాలమైనా సరే, మిన్ని ఎన్ని కోట్లు కోట్లు రూపాయలు పెట్టినా, ఎంత ధనం పెట్టినా, ఎంత బంగారం పెట్టినా కానీ ఎప్పటికీ కూడా ఒక్క క్షణం కాలాన్ని కూడా మీరు తిరిగి కొనుక్కోలేరు, దక్కించుకోలేరు. అంటే అంత కాలం అనేది వెల కట్టలేనిది, అంత విలువైంది. సో అందుకనే మనము మన కాలం అనేది పరిమితం, మన జీవితకాలం ఫిక్స్. అంటే మన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా జీవిస్తామనే దాన్ని బట్టి కూడా. కానీ ఒక రకంగా చెప్పాలంటే మనది మనమే, మన అంతకాలం మన శరీరం ఉండదు. కానీ అందుకని మనకున్న కాలంలో ప్రతి క్షణం మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి క్షణం మనము ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ప్రతి రూపాయి నుంచి కూడా ఎలా నేను లాభం తెచ్చుకోగలను అని ఆలోచిస్తాడో, అలాగే మనం ప్రతి క్షణం ఒక మనిషి కూడా, ఒక వ్యక్తి కూడా ప్రతి క్షణం ఎలా లాభం సంపాదించుకోవాలనే విషయాన్ని ఆలోచించాలి. అన్నిటికన్నా గొప్ప లాభం ఒక వ్యక్తి ఎలా సంపాదించుకోగలుగుతాడంటే, అతను ఇక్కడ మనకు చెప్పారు, మనకు తెలిసిందే, మనము భగవద్భక్తి చేసుకున్నాం అనుకోండి, అదే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అన్నమాట. లేకపోతే మీరు భగవద్భక్తి కోసం ఈ యొక్క సమయాన్ని వినియోగించుకోలేకపోతే అప్పుడు ఆ సమయం ఇది వ్యర్థమైపోతుంది. ఇంద్రియ భోగాలకు లేకపోతే వేరే వేరే కార్యాలకు మీరు ఉపయోగిస్తే మరి ఆ సమయం వ్యర్థమైపోతుంది. అందుకని మనం వీలైనంత మటుకు మనం ఒకవేళ ప్రతి సమయంలో ప్రతి క్షణంలో కృష్ణ భావనామృతం అయి ఉంటే అదే మన జీవితంలో సక్సెస్ అన్నమాట. అందుకనే ఇక్కడ మనకి జీవగోస్వామి పాద కూడా ఇక్కడ తాత్పర్యంలో, ఇది మన కాల యొక్క ప్రభావం ద్వారానే బహిరంగ శక్తి లేకపోతే ఈ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఈ మెటీరియల్ నేచర్ ప్రకృతి ఏదైతే ఉందో భగవంతుడి పనిచేస్తుంది అన్నమాట. అంతే కదా, మనకి కాలానుసారంగానే ప్రకృతిలో అన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు శీతాకాలం చలికాలం నడుస్తుంది, కాలం అవునా చలికాలం, తర్వాత కొంచెంకాలం తర్వాత వేరే కాలం వస్తుంది అవునా, వసంతకాలం లేకపోతే వేరే గ్రీష్మ ఋతువు లేకపోతే వేరే వేసవి కాలం వస్తుంది, తర్వాత అలా చేంజెస్ జరుగుతాయి. మీకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంతే, పొద్దున్న సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు, అన్ని కాలానుసారంగా జరుగుతాయి. అంతేకాకుండా మూడు గుణాలు కూడా కాలానుసారంగానే పనిచేస్తాయి. పొద్దున్న సమయంలో సూర్యోదయ సమయంలో, సూర్యుడు కన్నా ఉదయించే కన్నా ముందు బ్రహ్మముహూర్తం సమయంలో, ఇదంతా సత్వగుణంలో ఉంటుంది. మూడు గుణాల్లో సత్వగుణంలో ప్రభావితమై ఉంటుంది. అందుకే మనం ఈ టైంలోనే సత్కార్యాలు చేయాలి. సత్వగుణంలో ప్రభావితమైన ఈ ముహూర్తంలో పొద్దున్న సమయంలో సూర్యోదయమయ్యి, సూర్యోదయమైన తర్వాత ముందు కన్నా ఇలాంటి పొద్దున్న సమయంలో మనం ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి. అందుకే మనకి మన ప్రభుపాల ద్వారా కానీ మన ఆచార్యులు కానీ సిస్టమ్ ఇచ్చారు, మార్నింగ్ మంగళారతి చేయాలి, జపం చేసుకోవడం, భాగవతం వినడం చదవడం, ఇవన్నీ పొద్దునే ఉంటాయి, ఆర్తి ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఇది ఆధ్యాత్మిక కార్యాలు పొద్దున అనుకూలం అన్నమాట, కాలానికి అనుకూలంగా. దాని తర్వాత మళ్ళీ డేట్ ఎంత ఉందో దినంలో, ఇది వచ్చేసి రజోగుణం చేత ప్రభావితమైంది. ఈ రజోగుణం చేత ప్రభావితమైన ఈ సమయంలో ఏంటంటే ఎక్కువగా మీరు చూస్తారు అందరూ డే టైంలో వర్క్ చేస్తారు చాలా, కర్మ రకరకాల కర్మలు వాళ్ళకు ఎక్కువ ప్యాషన్, రజోగుణం చేత ప్రభావితమై ఎన్నో రకాల కార్యాలు చేయాలనే ఉత్సాహం, దాంతో ఎన్నో రకాల కార్యాలు అందరూ చేస్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి తమోగుణంలో ఉంటుంది, అందరు నిద్రిస్తారు. సో ఈ విధంగా అన్ని కాలానుగుణంగా సమయం కానీ అన్ని విషయాలు రీసెర్చ్లో జరుగుతాయి. మూడు గుణాలు కూడా అలాగే పనిచేస్తాయి. భగవంతుడి అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తుంది అన్న, మయాధ్యక్షేన ప్రకృతి శూయతే సచరాచరం హేతునాని కౌంతేయ ద్యుత్వి పరివర్తతే. తో భగవంతుడి అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తున్న ఈ ప్రకృతిని భగవంతుడు కాలం ద్వారా పనిచేస్తున్నాడు అన్నమాట. సో అలా కాలము ఈ ప్రకృతి లేకపోతే ఈ యొక్క సృష్టి సృష్టి భగవంతుడితో ఈ కాలం అనేది సపరేట్ చేస్తుంది, లేకపోతే ఈ కాలం అనేది వయా మీడియం. ఆ విషయాన్ని మనకు వచ్చే శ్లోకాల్లో కూడా చెప్తారు, అది చూద్దామంట. విశ్వం వైభ్రమ తన్మాత్రం సంస్థితం విష్ణు మాయయా ఈశ్వరేన పరిచిన్నం కాలేన వ్యక్తమూర్తిన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది మంచి ఎగ్జాంపుల్ చెప్తారు మనకి ఇక్కడ ప్రభుపాల ఉదాహరణ ఇస్తారు, అది కూడా చర్చించుకుందామంట దీన్ని అర్థం చేసుకోవడానికి. ఈ భౌతిక సృష్టి అనేది మొత్తం మనం చూసే భౌతిక సృష్టి భగవంతుడి నుంచి భిన్నమై వేరుపడి ఉంది. ఇది ఎలా అంటే కాలం యొక్క ప్రభావం ద్వారా అంట. ఈ కాలం అనేది భగవంతుడి యొక్క అవ్యక్తమూర్తిన, కాల అవ్యక్తమూర్తిన. కాలానికి ఏమీ ఒక మీరు ఒక మనిషిలాగా లేదు, మీరు చూడలేరు కాలను కళ్ళతో, కానీ దాని ప్రభావం చూడగలరు, అవునా? సో ఇది అవ్యక్తమూర్తిన, భగవంతుడి యొక్కటే, కానీ ఈ యొక్క అవ్యక్తం వ్యక్తి ఒక రూపం లేదు, కానీ భగవంతుడి యొక్క మూర్తి ఇది కూడా, కాలం అనేది స్వరూపం ఒక విధంగా. సో ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఈ విధంగా ఇట్ సిచ్యువేటెడ్, ఈ యొక్క భౌతిక సృష్టి భగవంతుడు విష్ణువుకి ఇంకా కాలానికి ఒక సంబంధం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ శ్లోకంలో తెలియజేస్తున్నారు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రభుపాద వారు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. అదేంటంటే ఒక టేప్ రికార్డర్ లాగా, ఒక టేప్ రికార్డర్ చూసారు కదా మీరు. టేప్ రికార్డర్లు ఏంటంటే మీరు ఒక వాయిస్ రికార్డింగ్ చేయొచ్చు. ఇవాళ రేపు వాళ్ళు పుట్టిన వాళ్ళకి టేప్ రికార్డర్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, అట్లీస్ట్ మన జనరేషన్ వాళ్ళకి తెలుసు టేప్ రికార్డర్ అంటే ఏంటో. సో టేప్ రికార్డర్లో ఏంటంటే మనము ఒక మనిషి యొక్క వాయిస్ని రికార్డ్ చేయొచ్చు, అవునా? సో మీరు టేప్ రికార్డర్లు రికార్డ్ అయిపోయిన వాయిస్లో, ఇప్పుడు ఆ వాయిస్ మాత్రం అక్కడ టేప్ రికార్డర్లో ఉంటుంది. ఇప్పుడు వాయిస్ని మనం ఒక మనిషి నుంచి సపరేట్ చేసినట్టుగా ఒక విధంగా చెప్పాలంటే, సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే యాజ్ ద టేప్ రికార్డింగ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద టేప్, అంటే వాయిస్ రికార్డింగ్ ఈ టేప్ మీద ఉంది కదా, ఆ విధంగానే ఈ భౌతిక సృష్టి అంతా కూడా ఈ బహిరంగ శక్తి ఆధారంగా స్థితమై ఉంది అని. సో ఈ విధంగా అండ్ ఇట్ అపియర్ సపరేటెడ్ బై మీన్స్ ఆఫ్ కాల. ఈ టేప్ రికార్డర్ ఎలాగైతే ఒక మనిషిని, ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక మనిషిని నుంచి ఆ వాయిస్ని సపరేట్ చేసి ఆ టేప్, టేప్ ఉంటుంది కదా మన ముందు క్యాసెట్లు ఉండేవి, సో దాని లోపల ఎలా రికార్డ్ అయి ఉంటుందో అలాగే వాయిస్ అనేది ఇక్కడ ఈ భౌతిక సృష్టి భగవంతుడి నుంచే ఉత్పన్నమైంది. మనం చూసాం కదా అంత భగవంతుడి నుంచే వచ్చేస్తాయి కదా, ఆయన రంధ్రాల నుంచి ఆయన శ్వాస వదిలినప్పుడు భౌతిక బ్రహ్మాండాలు బ్రహ్మాండాలు వచ్చేస్తాయి. సో మీరు ఆ విధంగా చూసుకుంటే భగవంతుడి రోమాల్లోంచి కానీ ఆయన శ్వాసలోంచి కానీ వచ్చిన ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఒక విధంగా భగవంతుడి నుంచి ఉత్పన్నమైనవే, భగవంతుడితో అభిన్నం. ఆ విధంగా భగవంతుడు పార్ట్ ఆఫ్ లార్డ్ ఓన్లీ, కానీ అవి ఇప్పుడు సపరేట్గా ఒక బహిరంగ శక్తి ఆధ్వారంలో పనిచేస్తుంది మొత్తం, అవునా? ఇప్పుడు దీనికి మెటీరియల్ ఎనర్జీ, ఇక్కడ మహామాయ లేకపోతే మెటీరియల్ ఎనర్జీ ప్రకృతి అది దీన్ని భౌతిక సృష్టిని అంత దాని ఆధారంగా అది నడుపుతూ ఉంటుంది బహిరంగ శక్తి. సో ఇదంతా కాలం అనే ఈ భగవంతుడు ఇన్స్ట్రుమెంట్, ఇది టేప్ రికార్డర్లో ఒక ఇన్స్ట్రుమెంట్ కాలం అనేది సపరేట్ చేస్తుందని చెప్పారు. సో ఈ విధంగా అందుకనే ఈ యొక్క భౌతిక సృష్టి కూడా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి నుంచే ఉత్పన్నమైంది, అందుకే భగవంతుడు ఆ విధంగా అభిన్నం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ భౌతిక సృష్టిని భగవంతుడి రూపంతో ఊహించుకొని విరాట్ రూపం, విశ్వరూపం దానిపైన ధ్యానం చేసుకొని, కొంతమంది ముఖ్యంగా ఎవరైతే జ్ఞానులు ఇంకా నిరాకారవాదులు కొంతమంది ఇటువంటి విశ్వరూపం విరాట్ రూపం పైన ధ్యానం చేసుకుంటారు, తపస్సు చేస్తారు. ఈ విషయాన్ని కూడా మనం ముందు చర్చించుకున్నాం. సో వారిని దీన్నే నిరాకార బ్రహ్మాండంగా కూడా అనుకుంటారు కొంతమంది. ఎనీవేస్, సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హరే కృష్ణ, హోప్ థింగ్స్ ఆర్ ఫైన్. యా, ఈ భౌతిక సృష్టి అనేది మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు, ముందు కూడా ఇలాగే ఉండేది, ఇప్పుడు ఇలాగే ఉంది, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందంట, అవునా? అంటే మధ్యలో మనకి సృష్టి జరుగుతుంది, పాలన జరుగుతుంది, ప్రళయం జరుగుతుంది, కానీ తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ముందు బ్రహ్మదేవుడు ఎలా ముందు ఉండేదో మళ్ళీ అలాగే సృష్టి రచన చేస్తున్నాడు, అవునా? ఇలాగే మళ్ళీ కొంతకాలం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సృష్టి కూడా ఒక విధంగా హరే కృష్ణ. సో హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ఓకే, ఫైన్. సో ఇదన్నమాట మెయిన్గా సృష్టికి సంబంధించి, యథే దానం తథాగ్రి, ముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది, తర్వాత కూడా అలా ఉంటుంది. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టి అనేది మిథ్యా కాదు. ఎలాగైతే కారవాదులు మాయవాదులు అంటారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని, కానీ జగత్ మిథ్య కాదు, ఇది కూడా సత్యమే, కానీ సృష్టి పాలన ధ్వంసం, అదే నాశనం అనేది ప్రళయం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అంతేకాని ఇదేమి కంప్లీట్గా మిథ్య కాదు, ఇది కూడా మనం చూస్తున్నాము, ఇది కూడా రియల్. 14వ శ్లోకం. సర్గో నవ విధస్తస్య ప్రాకృతో వైకృతస్తుయ కాలద్రవ్యాగుణేరస్య త్రివిధ ప్రతిసంక్రమ. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఒకటి, 9 విధాల సృష్టి రచన ఉంటుందంట, సర్గ విసర్గను కలుపుకొని. ప్రాకృతో వైకృతస్త, ప్రాకృత అంటే అది ప్రకృత సర్గ లేకపోతే సర్గ ప్రైమరీ క్రియేషన్. ఇంకోటి వైకృతస్థ అంటే అది మిక్కి అంటే దీనికి సంబంధించి విసర్గకు సంబంధించి, లేదు ఏదైతే బ్రహ్మదేవుడు చేస్తాడు. మొదటిది వచ్చేసి సర్గ వచ్చేసి ఏదైతే భగవంతుడు స్వయంగా చేస్తాడు. మనం చూసాం స్టార్ట్ భగవంతుడు కొంచెం సృష్టి చేస్తాడు, తర్వాత బ్రహ్మదేవుడు కంటిన్యూ చేస్తాడు దానిని, అవునా? సో మొత్తం ఇలా 9 రకాలు ఉంటాయని చెప్పారు. తర్వాత ఇంకోటి యాడ్ చేస్తారు లాస్ట్లో, అది మనం తర్వాత చూద్దామంట, రేపు వస్తుంది అది చర్చలో. ఇంకొకటి వచ్చేసి డెస్ట్రక్షన్ అనిహిలేషన్, అంటే ప్రళయం వచ్చేసి అది 3 రకాలు ఉంటుండ. ఒకటి కాల ప్రభావం ద్వారా, ఇంకొకటి కాలం ద్వారానే జరిగేది, ఇంకొకటి ద్రవ్యంలో మార్పుల ద్వారా, ఇంకొకటి కార్యాల కారణంగా. సో 3 కారణాల ద్వారా 3 రకాల ప్రళయాలు జరుగుతాయంట, అది కూడా సమయానుసారంగానే. సో అవి ఏంటివంటే ప్రభుపాల ద్వారా ఇంకా బాగా మనకు వివరిస్తారు. ఒకటి వచ్చేసి కాలానుసారంగా, అంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క ఆయువు సమాప్తమైపోతుందో, అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు సమాప్తమైపోయినప్పుడు అన్ని బ్రహ్మాండాలు నాశనం అయిపోతాయి, అవునా? అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా నాశనం అయిపోతాయి ఆ ప్రళయం. ఇంకొకటి వచ్చేసి ద్రవ్య, చూడండి ఇక్కడ 3 ఇచ్చారు. కాల ద్రవ్య గుణేరస్య, కాల అనేది ఒకటి, ద్రవ్య ఇంకోటి, గుణేర్. ద్రవ్య వచ్చేసి ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అయిపోతుందో, రాత్రి వేళ మనం చెప్పుకున్నాం కదా, అప్పుడు శంకర్షణుని యొక్క ముఖాన్ని నుంచి కూడా ఒక అగ్ని వచ్చి దాని ద్వారా కూడా ఇంకా ప్రళయం వచ్చి ఇంకా మిగతా కారణాలన్నీ ద్వారా కూడా కొంచెం ఇక్కడ ద్రవ్య అంటే ఎలిమెంట్స్, అవునా? ఇప్పుడు మనకు కొన్ని బాడీస్ అంటే మన శరీరాలు ఇంకా గ్రహాలు వీటిలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి, అవునా? అందుకే మనం చూసాం కదా, ఇప్పుడు ఆ శరీరాలన్నీ నశించిపోయాయి, ఇంకా కొన్ని లోకాలు కూడా నశించిపోయాయి, ధ్వంసమైపోయాయి, అవన్నీ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టించున్నాడు. అదే మనం నెక్స్ట్ చూసే సృష్టి, అది రేపు చూద్దామంట, శరీరాలన్నీ కూడా ఎలా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి గుణ. ఇప్పుడు ఒక్కొక్కరి కార్యాల ద్వారా, అవునా, మనం చేసుకున్న కర్మలు కార్యాల ద్వారా మనం కూడా కొంతకాలం బతుకుతాము, అవునా? ఆ కాలంలో కూడా మన శరీరం అనేది మెల్లిమెల్లిగా రోజు కొద్ది కొద్ది కొద్దిగా నశిస్తూ పోతుంది, అవునా? ఇదన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు 15, 16, 17 ఈ 3 శ్లోకాలు చూద్దామంటే ఈరోజు ఇంకంతే. ఈ 3 శ్లోకాల్లో మనం చూడవలసింది ఏంటంటే, చూడబోయేది ఏంటంటే 6 రకాల ప్రాకృత లేకపోతే సర్గ అంటాం, ప్రాకృత సర్గ సృష్టి ఏదైతే భగవంతుడు చేస్తాడో. 15వ శ్లోకం. ఆద్యస్తు మహతః సర్గో గుణ వైషమ్యమాత్మనః ద్వితీయస్త్వ ఆమోయత్ర ద్రవ్య జ్ఞాన క్రియోదయః. ఇందులో 2 విషయాలు చెప్పారు, మొత్తం 6 అని చెప్పాను కదా. ఈ 3 శ్లోకాల్లో 2, 2, 2 చెప్తారు. మొదటిది 15వ శ్లోకం. సో 15వ శ్లోకంలో ఇక్కడ ఏమి రాశారంటే, ఆద్యస్తు మహతః సర్గో, ఆది మొదటిది మహత్తత్వ, ఆద్యస్తు మహతః సర్గో మహత్తత్వాన్ని సృష్టించబడుతుంది. మనకు తెలిసిందే ఈ మహత్తత్వ ద్వారానే, ఈ మహత్తత్వం పైనే భగవంతుడు తన దృష్టి సారించి మెల్లిమెల్లిగా ప్రేరేపణ ద్వారా 3 గుణాలు మెల్లిమెల్లిగా యాక్టివేట్ అయ్యి మెల్లిమెల్లిగా నెక్స్ట్ లెవెల్ సృష్టి అనేది ఆరంభమవుతుంది, అవునా? నెక్స్ట్ స్టేజ్. సో ఫస్ట్ మహత్తత్వ, మనం యాక్చువల్లీ ఫస్ట్ ప్రైమరీ క్రియేషన్ ఈసారి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము, కానీ ఇక్కడ మైత్రేయుని అదే విషయాన్ని 6 డిఫరెంట్ కైండ్స్ అన్నట్టుగా మనకు వర్ణిస్తున్నారు, అంతే, డిఫరెంట్ క్లాసిఫికేషన్, కానీ విషయాలు ఆల్రెడీ చర్చించుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి ద్వితీయస్థం అహోం అహమోయత్ర ద్వితీయ, రెండవది అహం. అహం అంటే అహంకారం, అహంకారం యొక్క సృష్టి, అవునా? ఈ అహంకారం నుంచే కదా మిగతావన్నీ ఉత్పన్నమయ్యేవి. తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ నుంచి మనకు తెలుసు 5 తన్మాత్రలు, అవునా, పంచమహాభూతాలు. దాని తర్వాత జ్ఞాన దేవతలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా సృష్టించబడతాయి మెల్లిమెల్లిగా. సో ఇవన్నీ ఇంకా కాలేదు కానీ ఇప్పుడు అహంకారం అనేది సృష్టించబడింది ఇందులో. దీని ద్వారానే కదా తర్వాత ద్రవ్య జ్ఞాన క్రియోదయ. ద్రవ్య అంటే అవే పంచమహాభూతాలు అవన్నీ, జ్ఞాన సంబంధించిన జ్ఞానేంద్రియాలు అవన్నీ, క్రియేంద్రియాలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా తర్వాత ఉదయించబోతున్నాయి దీని నుంచే అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 16వ శ్లోకం. ఇందులో నెక్స్ట్ రెండు ఇస్తారు. భూత సర్గస్థితి యస్తు తన్మాత్రో ద్రవ్య శక్తిమాన్ చతుర్థ ఐంద్రియ సర్గో యస్తు జ్ఞాన క్రియాత్మక. భూత సర్గస్థితి యస్త, మూడవది ఇక్కడ ఏం చెప్తున్నారంటే తన్మాత్రో ద్రవ్య శక్తిమాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద్రవ్య శక్తిమాన్ అంటే ఐదు ద్రవ్య, అవే మన ఐదు పంచమహాభూతాల యొక్క సృష్టి జరగడం. తన్మాత్ర అనుకోండి మీరు సెన్స్ ఆబ్జెక్ట్ సంబంధించి, అవునా? సో ఈ ఐదు ఇవి సృష్టి. నెక్స్ట్ చతుర్థ, నాలుగవది వచ్చేసి ఐంద్రియ సర్గో, ఇంద్రియాల యొక్క నిర్మాణం. అందులో రెండు రకాల ఇంద్రియాలు, జ్ఞాన క్రియ. జ్ఞానేంద్రియాలు, క్రియ అంటే కర్మ చేసుకోవడానికి, క్రియా ఇంద్రియాలు కర్మేంద్రియాలు. సో ఇవి రెండు సృష్టి. సో ఇవైపోయాయా? నెక్స్ట్ లాస్ట్ది 17వ శ్లోకం. వైకారికో దేవ సర్గ పంచమో యన్మయం మనః షష్ఠస్తు తమస సర్గో యస్వబుద్ధీకృత ప్రభో. ఇక్కడ ఏం చెప్తారంటే ఐదవ సృష్టి, ఫిఫ్త్ క్రియేషన్. ఇది వచ్చేసి వైకారికో దేవ సర్గ. దేవ అంటే దేవతలు అన్నమాట, దేవతల యొక్క సృష్టి. ఈ దేవతల సృష్టి ముఖ్యంగా సత్వగుణం నుంచి ఉత్పన్నమవుతుంది. సో దాని తర్వాత పంచమోయన్మయం మనః, ఈ పంచంలో ఇంకొకటి ఉంది ఏంటంటే మనః, మనస్సు యొక్క సృష్టి, దీన్ని ఇచ్చారు. ఇంకా లాస్ట్ ఒకటి మిగిలింది, అదేంటంటే షష్ఠస్తు తమస సర్గో. షష్ఠవది, షష్ఠి అంటే అదే ఆరవది. షష్ఠస్తు తమస సర్గో, తమస అనే తమో గుణం యొక్క, దీని ద్వారా యస్వబుద్ధీకృత ప్రభో అంటే ఒక వ్యక్తి తనను తాను ప్రభు అనుకుంటాడంట మూర్ఖత్వంగా. అలా అనుకోవడానికి కావాల్సిన తమస్ అంటే అజ్ఞానతని ప్రసాదించడమే, సృష్టించడమే. ఇది లాస్ట్ పాట అన్నమాట. సో ఇదంతా మొదటి సృష్టి భాగం. చూడండి, ఇక్కడ మనకు దేవతల గురించి చెప్పారు. ఈ దేవతలు ఎవరు అంటే సెన్స్ దేవతాస్ అంటే ఇంద్రియ దేవతలు, ఇంద్రియాలని నియంత్రించే దేవతలు. ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయి, దాన్ని నియంత్రించేది ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడు యొక్క వెలుతురు ఉంటేనే, లైట్ ఉంటేనే మనము ఏదైనా చూడగలం, అవునా? అంధకారం ఉందనుకోండి, ఏమాత్రం లైట్ లేదు రాత్రిపూట, అప్పుడు మనం ఏమైనా చూడగలమా? ఏమీ చూడలేం. అంటే లైట్ కావాలి, అది కరెంటు ట్యూబ్ లైటో లేకపోతే సూర్యుడో ఏదో ఒక లైట్ మనకు కావాలి, లేకపోతే మన కళ్ళు ఏమీ చూడలేవు, అవునా? సో మన కళ్ళు అనేవి ఆ లైట్ మీద డిపెండెంట్, అవునా? సో అది సూర్యుడి మీద డిపెండెంట్ అనమాట. ఆ విధంగా సూర్యుడు ప్రతినిధి, లేకపోతే ఆయన మన కళ్ళపైన ఆయన అధిపతి, ఇంద్రియాలకి కళ్ళకి ఆయన దేవుడు, అంటే ఆయన నియంత్రిస్తాడు. అలాగే ఈ విధంగా మనస్సుని నియంత్రించేది చంద్రుడు. అందుకే చంద్రుడు జరుగుతాయి కదా మనకి మార్పులు, చంద్రుడి ప్రతిరోజు ఆయన పెరుగుతాడు తగ్గుతాడు, తద్వారా మన మనస్సు కూడా దానికి ప్రభావితం అవుతుంది. దాని ద్వారా మనకు రకరకాల ఆలోచనలు, రకరకాల విధంగా మనస్సు కూడా పనిచేస్తుంది అన్నమాట. దాని ప్రభావం, చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుందన్నమాట మన మనస్సు పైన, ఆయన కదలికలు మన మనస్సు పైన ప్రభావం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో చెప్పిన అంశం ఏంటంటే తమస్సహ, ఈ తమో గుణం. ఇది వచ్చేసరికి అంధకారంలో ఉంచుతుంది. ఇది భగవంతుడి యొక్క అవిద్యాశక్తి కారణంగా మనము అసలైన జ్ఞానాన్ని మర్చిపోతాం. అంటే ఏంటంటే మనం అసలైన రూపం ఏంటి, మన స్వరూపం జీవేర స్వరూపై నిత్యేర కృష్ణదాస్, మనం కృష్ణు యొక్క దాసం, అది మన అసలు స్వరూపం. కానీ దాన్ని మరిచిపోయి మనమే ప్రభు అనుకునే విధంగా చేసేదే ఈ అజ్ఞానం, అవిద్యాశక్తి అనమాట. ఎందుకండి ఇలా భగవంతుడు ఇలా చేస్తున్నాడు, మన అజ్ఞానంలో ఉంచుతున్నాడు? సృష్టించినప్పుడు, మనం పుట్టినప్పుడు ప్రతి పాప చిన్న బాబు కూడా అజ్ఞానంలో ఉంటాడు, ఏం తెలియదు ఆ పాపకు బాబుకు. మనం ఎటువంటి శిక్షణ ఇస్తే దాని మీద అటువంటి విషయాలు నేర్చుకుంటారు పిల్లవాడు, అవునా? సో అందుకనే సరైన శిక్షణ ఇచ్చి మనము భగవద్భక్తి గురించి శిక్షణ ఇస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి భక్తులుగా తయారవ్వచ్చు. సో మరి ఎందుకండి అజ్ఞానంలో ఉంచి, అలా పుట్టినప్పుడు అందరూ అజ్ఞానంలో ఉంటారు, ఎందుకు అలా భగవంతుడు అలా మన అజ్ఞానంలో ఉంచుతున్నాడంటే, మనం కోరుకున్నాం కదా మనము భగవంతుడితో అక్కడ భగవద్ధామంలో సేవ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎందుకు వస్తాం? మనము ప్రభు అవుదాం అనుకున్నాం. అందుకనే భగవంతుడు సరే నువ్వు ప్రభు అవ్వాలంటే నువ్వు మర్చిపోవాలి మరి నువ్వు దాసని. నువ్వు దాసని గుర్తుంచుకుంటే నువ్వు ప్రభు ఎలా అవ్వగలవు, ఎలా అవ్వగలవు? అవునా? నువ్వు దాసని గుర్తుంచుకుంటే నువ్వు ప్రభు జీవించలేవు కదా. అందుకే నువ్వు మర్చిపోవాలి నువ్వు దాసనేసి. అందుకని అవిద్యాశక్తి ద్వారా మనం మర్చిపోతాం మనం దాసనే విషయాన్ని, భగవంతుడికి దాసనే విషయాన్ని మర్చిపోయి మనమే ప్రభువు అనుకొని ఇక్కడ జీవించి అలాగే ప్రభువులాగా భోగించాలనేసి ఇంకొకరిని నియంత్రించడానికి, ఇంకొకరిని మనస్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి, లేకపోతే ప్రతి ఒక్క విషయాన్ని సేకరించడం, ధనం కానీ విషయ వస్తువులు కానీ మన ఇంద్రియాలతో భోగించడానికి, ఎందుకంటే మనం ప్రభువు అనుకుంటాం కదా. అందుకనే సో దాని కారణంగా కొంచెం తాత్కాలిక సుఖం పొందుతామేమో కానీ ఎన్నో రకాల కష్టాలు, మనోవేదన, దుఃఖాలు కూడా దాంతో పాటు మనం అనుభవిస్తాం అన్నమాట. సో మరి అసలైన జ్ఞానం పొందాలంటే భగవతత్వం, భగవద్జ్ఞానం ద్వారా, విజ్ఞానం ద్వారా, ఈ యొక్క శిక్షణ ద్వారా, భాగవతం ద్వారానే మనం తెలుసుకోగలం మన స్వరూపం ఏంటనేది. సో ఇదన్నమాట. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము దాస్ అని. ఇంకా చెప్పాలంటే మన యొక్క స్వరూపం గోపీ భర్త పథకములయోర్ దాసాను దాస్, ఇదన్నమాట మన ఐడెంటిటీ. యాక్చువల్లీ డైరెక్ట్ కృష్ణుడు దాసు కూడా కాదు, గోపీ భర్త అంటే ఆయన కృష్ణుడు, కృష్ణుడి యొక్క దాసాను దాసాను దాస్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు. దాని కారణంగా ఎంతోమంది భక్తి జీవితాల్లో వచ్చినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. మొన్న ఒకతను ఒకరితోనే మాట్లాడుతున్నాను, అతను అంటున్నాడు, ప్రభుజీ ఇక్కడ మన ఇస్కాన్లో ఎంతమంది రకరకాల భక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది ప్రభుజీ అన్నాడు. నేనేం అనలేదు, నాకు అర్థం నాకు నవ్వు వచ్చింది ఏంటంటే నువ్వు వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటున్నావు? నువ్వు కంట్రోల్ అవ్వడానికి వచ్చావా? నువ్వు దాస అవ్వడానికి వచ్చావా? ఇస్కాన్కి ఎలా కంట్రోల్ చేయాలి ప్రభు? కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉండేది, ఎలా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఎలా అంట? చాలా కష్టంగా ఉంది. నిన్ను కంట్రోల్ చేయమని వాడు చెప్పాడు? భగవంతుడు ఎప్పుడు నేను కంట్రోల్ చేయమని చెప్పలేదు, భక్తులకు సేవ చేయమని చెప్పాడు. సో మీ వాక్యాలు మీ చేతనను క్లియర్గా ప్రదర్శిస్తున్నాయి. సో ఆయన మాట్లాడుతుంటే నాకు అర్థమైపోయింది, వీడు మాట్లాడే విషయంలోనే ఇతను చింతించే విషయమే తప్పుగా ఉందని. సో చాలాసార్లు చాలామంది ఇలా ఫ్రస్ట్రేషన్కి, టెన్షన్కి, యాంగ్జైటీకి గురవుతారు. ఎందుకంటే ప్రభు అవ్వడానికి ప్రయత్నించి అలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అరే నేను వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఆ భక్తుడిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను అని ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. నువ్వు ఎందుకు కంట్రోల్ చేయాలతుంది? నువ్వు అతనికి సేవ చేయాలని ప్రయత్నించు, నువ్వు ఆనందంగా ఉంటావు, ఆయన కూడా ఆనందంగా ఉంటాడు. మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే ప్రభు ఆయన నా అండర్లో ఉన్నాడు, నువ్వు అండర్లో ఆయన అండర్లో ఉన్నా నువ్వు ఆయనకు సేవకుడివే. మనది సర్వెంట్ లీడర్షిప్ అంటారు. మనం లీడర్ అయినా కానీ మనం సర్వెంటే ఇక్కడ భక్తిలో. సో మనం ఏంటంటే అతనికి ఎలా మనము సేవ చేయాలి, అతనికి భక్తిలో అతను ఎలా ఎదగడానికి మనము దోహదపడాలి, అదే మన సేవ మెయిన్. మీరు పై స్థాయిలో ఉంటే అంతేగాని, ఇప్పుడు అతను నాకని జూనియర్, అతను ఎలాగైనా కంట్రోల్ చేయాలి, అతను ఎలాగైనా ఉపయోగించుకోవాలి నా యొక్క దీనికోసం అనేది అలా ప్రయత్నించారనుకోండి, మీరు చాలా బాధలు, కష్టాలు, టెన్షన్లు, ఫ్రస్ట్రేషన్లు అనుభవిస్తారు. సో మనం ఎప్పటివరకైతే కంట్రోలర్ మెంటాలిటీని వదులుకోమో అప్పటివరకు మనము ఈ భౌతిక సమస్యల నుంచి, ఎప్పుడు మనోవేదన నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడము. అందుకనే మనం ఎప్పుడైనా దాసాను దాస్ అవ్వడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇక్కడే మనము ఈ యొక్క చర్చను ముగిద్దామంట, సమయం అయిపోయింది, కొంచెం ఎక్కువనే అయిపోయింది. సో మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతంకి జాయ్, శిల ప్రభుపాదికి జాయ్, సమవేత గౌరభక్త వృందికి జాయ్, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమనందే హరిహరి బోలు.